పాటల్ని ముఖ్యంగా ఆ పద జాలాలని ట్యూన్స్ తో సహా మీరు పాడుకుంటూ ఉండాలి. హిందీ పాట గురుదేవుల యొక్క పరిపూర్ణమైనటువంటి ఆకాంక్షను ప్రతిబింబిస్తుంది కనుక ఇంకా అక్కడ మనం చెప్పేది ఏమీ లేదు. అక్కడ వీ హ్యావ్ టు ఫాలో ఇట్. మాకు హిందీ రాదండి, మన హిందీ రాని ఆంధ్రప్రదేశ్లోనే కావలసిన హిందీ రికార్డ్స్ అమ్ముడవుతాయి. ఒకసారి షాప్కి వెళ్ళి చూడండి, మీరు క్యాసెట్ షాప్కి వెళ్ళి ఏ పాటలు ఎక్కువ అమ్ముడవుతాయో. అంటే హిందీ రాదు అనే మాట అనొద్దు, మాకు వినానం లేదు అది వేరే విషయం, దానికి అవడో ఏం చేయలేడు. ఆ మాత్రం హిందీ అందరికి వచ్చు, ఒకవేళ రాకపోయినా ఆ వర్డింగ్స్ ని మీరు తెలుగులోనో ఇందులోనో తెలిసిన వాళ్ళతో రాసుకుంటే ఒకసారి వింటే అర్థమైపోతాయి. హిందీ పాటలో ఉన్న వర్డింగ్స్ మీకు అర్థమైంది కదా, జిసే ఢూండితే స్వయం భగవాన్ అంటే అర్థమేంటి, భగవంతుడే ఎవరినోతే వెతుకుతాడు, కహా హే వహ సచ్చాహింస ఎక్కడ దాంకునున్నాడు ఆ వ్యక్తి, దాని లక్షణాలు చెప్పుకొచ్చాడు ఆ పాటలో. క్యాసెట్ రికార్డింగ్ క్వాలిటీ ఒకటి, పాట పెట్టేటప్పుడు ఆ క్వాలిటీ ఉందో లేదో కూడా పరివరాజకులు గమనించుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది నాకు. ఎంత మంచి పాట అయినా మధ్యన టప్పద్ది అనుకోండి, ఇంట్రెస్ట్ పోతుంది. రెండో పాట చాలా అద్భుతమైనటువంటి పాట, తెలుగులో నాకు నచ్చిన అతి కొద్ది పాటల్లో అదొకటి. అనేక రకాలైనటువంటి మనుషులలో అవతార మూర్తుల దగ్గర నుంచి వేరియస్ కేటగిరీస్ తీసుకొస్తాడు. దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన వాళ్ళు, మానవ జీవితాలలో ఉన్నటువంటి కష్టాలను డాక్టర్ల వలె తీర్చిదిద్దినటువంటి వ్యక్తులను, రకరకాల గ్రేడేషన్స్. మరి ఆ పాట రికార్డింగ్ ఎలా ఉందో, మరి వర్డింగ్ ఎలా ఉందో కానీ మరి అది మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. కావలసిన మెథడ్స్ ఉన్నాయి. ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలి ఇవాళ, అది వచ్చిన ప్రశ్న. గొడవ ఏంటి అంటే ఎప్పుడో అంటారు, మరి అది ఎప్పుడు మీకు అర్థమవుతుందో, అది అర్థమైనప్పుడే మీకు ఈ పరివ్రాజక లక్షణం అర్థమవుతుంది. తక్షణం తక్షణం అనేటటువంటి కిరణం ఇప్పుడు ప్రపంచంలో పనిచేస్తుంది. అంచేత క్యూ సిస్టమ్ పాటించాలని అనిపించాలి మనకి. టికెట్ ఏం కావాలి? తక్షణం కావాలి. రైల్వే రిజర్వేషన్ తక్షణం కావాలి. కాఫీ ఇన్స్టెంట్, కాఫీ ఇన్స్టెంట్ అనే పేరు పెడితే మీకు భలేగా అనిపిస్తుంది. కానీ ఆ పేరు ఎందుకు వచ్చింది? ప్రపంచంలో ప్రస్తుతము పరివ్యాప్తిమై ఉన్నటువంటి లక్షణము తక్షణము. తక్షణం జరిగిపోవాలనిపిస్తుంది, అంతా కూడా గబగబగబగబ జరిగిపోవాలి. మాట్లాడేయాలి, ఇంటికి వెళ్లి అక్కడికి వెళ్లి వాళ్లతో ఇంటర్వ్యూ తీసుకుని మాట్లాడే అంత అవసరాలు ఇప్పుడు లేవు. ఈమెయిల్స్ ఉన్నాయి, ఈ టెలిఫోన్స్ ఉన్నాయి, ఇప్పుడు వెబ్ టెలిఫోన్స్ తయారైపోతున్నాయి. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఎక్కడికైనా వెళ్లి మాట్లాడరావచ్చు. చాలా మంది చెప్తూ ఉంటారు అమెరికా నుంచి ఇండియాకి రావటం తేలిక, గుంటూరు నుంచి ఆశ్రమానికి రావటం చాలా కష్టంగా ఉంది మాస్టారు అన్నాడు ఇవాళ ఒక అతను వచ్చి అమెరికా నుంచి, రామ్ గోపాల్. పాప అతనికి అమెరికా నుంచి ఇండియా రావటం తేలిక అనిపించింది. ఇంకేదంటే మన మానసిక స్థితి మారాలి. మీరు అది గుర్తుంచుకోండి, పరివ్రాజకులు అంటే మీరు ఏం సాధనలు చేశారు? సాధనలతో పని లేదు. అక్కడ తక్షణము చేయగలిగేటటువంటి మానసిక స్థితి మీకు వస్తే సంకల్ప శక్తి పెరిగింది అని అర్థం. మేము అనుకున్నాను మాస్టారు కానీ జరగలేదు, సంకల్పం లేదు అని అర్థం. చాలా మంది నన్ను అడుగుతారు సిగరెట్ మానేయాలని ఉంది, కాఫీ మానేయాలని ఉంది. నేను ఒకటే చెప్తాను, మీరు అబద్ధం చెప్పకండి అని. మీకు మానాలని లేదు, మానాలంటే మానే, నన్ను ఎందుకు అడగటం? మీకు ఆ ప్రశ్నలో, నన్ను అడిగిన ప్రశ్నలో ఉన్నటువంటి అహేతుకత అర్థమైందా? ఎంత పిచ్చిగా అడుగుతారు. సిగరెట్ ఎవరు మానేయాలి? వాళ్ళు మానేయాలి. ఎవరిని అడుగుతున్నారు? మానటానికి అడగటం ఎందుకు? నేర్చుకోవాలంటే అడగాలి, కానీ మానటానికి అడగాల? మీరు ఊహించండి ఒకసారి, ఎంత పిచ్చి ప్రశ్న అది. అది ఎంత లాజికల్ గా మాట్లాడుకుంటాం మనం. ఇంకేంటే అందరు పిచ్చివాళ్ళు అదే మాటలు మాట్లాడతారు, సిగరెట్ మానేయాలని ఉంది కానీ మానలేకుండా ఉన్నాం. ఇందులో ఏది నమ్మాలి? మీరు ఆలోచించండి కాస్త. ప్రతి అలవాటికి చెప్తున్నాను, ఇది సాధనలో ఉండే ప్రతి అలవాటికి చెప్తున్నాను. సిగరెట్ తాగే వాళ్ళని ఉద్దేశించి మాత్రమే నేను చెప్పడం లేదు. జపం చేసుకోవాలని ఉంది మాస్టారు, ఆశ్రమానికి రావాలని ఉంది మాస్టారు, కానీ రాలేకపోతున్నాం. అన్ని ఉంటే ఇదే పిచ్చి. దీనికి ఎవరి దగ్గర జవాబు లేదు. ఈ ప్రశ్నకు ఎవరి దగ్గర జవాబు లేదు. మీకు రావాలని ఉంది, రాలేకపోతున్నాం అన్న మాట మాత్రం అబద్ధం, ఖచ్చితంగా అబద్ధం. అది మీకు రావాలని ఉంటే ఖచ్చితంగా వస్తారు. ఏది మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ అటువైపు మొగ్గుతారు, కామన్ సెన్స్ కదా. హోటల్కి వెళ్ళాము, ఆర్డర్ ఇస్తారు. ఏం ఆర్డర్ ఇస్తారు? మీరు ఉన్నవన్నీ ఆర్డర్ ఇవ్వరుగా. దేన్ని ఆర్డర్ ఇస్తారు? మీకు ఏది ఎక్కువ ఇష్టమో అది ఆర్డర్ ఇస్తారు. ఇక్కడ అంతే. అంచేత అటువంటి వ్యక్తిని వెతుక్కుంటున్నట్టు భగవంతుడు, ఆయన కూడా వెతుక్కునేటువంటి పరిస్థితి మనం కల్పించగలిగాం. ఎవరికి? సర్వాంతర్యామికి కూడా వెతుక్కోవాల్సి వస్తుంది. అంటే అర్థం ఏంటి ఆ పాటలో? అర్థం లేడని. సర్వాంతర్యామి వెతుకుతున్నాడు అంటే వాడు వెతకాల్సిన అవసరం ఏముంది? వాడికి తెలుసు కదా ఏది ఎక్కడుందో, తెలీదా? మరి వాడు ఎందుకు వెతుకుతున్నాడు? లేదు, మట్టిలో ఎక్కడో వజ్రము దాగి ఉంటుంది, దాన్ని బయటికి తీసి సాన పెడితే వజ్రంలాగా ప్రకాశిస్తుంది, దానికి విలువ పెరుగుతుంది. లేకపోతే రోడ్డు మీదే పడి ఉండొచ్చు, అది మనమే కాలుతో కొట్టేస్తూ ఉండొచ్చు, తెలియదు. గోల్కొండ అక్కడికి వెళ్ళినప్పుడు చాలా వజ్రాలు పడి ఉంటాయి, అక్కడ మనమే ఎన్నోసార్లు కొట్టేసి ఉండొచ్చు. భావం అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? మొట్టమొదట పరివ్రాజకులుగా మీరు మారదలుచుకున్నప్పుడు, నాకు భగవంతుడు కావాలని ఉంది కానీ ఉద్యోగం కావాలి, భగవంతుడు కావాలని ఉంది కానీ నా కూతురికి పెళ్లి కావాలి, భగవంతుడు కావాలని ఉంది కానీ మనవుడు కావాలి, సిగరెట్ మంటలు లాగేవి కూడా ఉండాలా, కోరికలు ఉండకూడదా, నేను చర్చించడం లేదు. మీరు అది గుర్తుంచుకోండి. ఈ క్లాసు పరివ్రాజకులకి రాబోయే తరంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అన్నది మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి అని చెప్పే క్లాసులు ఇవి. అర్థమవుతుంది కదా? అంటే ఈ క్లాసుల్లో చెప్పబడుతున్నటువంటి విషయాలు ద ఫ్యూచర్ మ్యాన్. అరవిందో ఎవరినోతే సూపర్ మ్యాన్ అన్నాడు, గురుదేవులు ఎవరినోతే ప్రజ్ఞాపుత్రులు అన్నారు, బుద్ధుడు యొక్క పరివ్రాజక చక్రంలో ఉన్నటువంటి యోగులు యోగినులు, ఈ నాగార్జునుడు వాళ్ళు అలాంటి వాళ్లే. ఒక కొండను బంగారంగా మార్చగలడు. మరి మార్చిస్తే బాగుండేదే, మార్చిస్తే ఏం చేద్దరు మీరు? ఇటు రష్యా వాళ్ళు, అటు అమెరికా వాళ్ళు, ఇటు చైనా వాళ్ళు వచ్చి దాని మీద పడి ఉండేవారు మన్నిగంటేసి. అంచేత పరివ్రాజకులుగా మన జీవితాలకి ఒక ఆదర్శము, ఒక గమ్యము ఉన్నది, ఒకటే, రెండోది లేదు. ఏమిటది? భగవత్ ప్రణాళికకి అనుగుణ్యముగా జీవించుట. అసలు ఇంకో లక్ష్యం లేదు అక్కడ, అసలు తల్లి లేదు, తండ్రి లేదు, కొడుకు లేదు, చెల్లెలు లేదు, మరిది లేడు, బంధుత్వాలు లేవు, ఏమీ లేవు. అందుకు చదువుకుంటాం భగవద్గీతలు. అవి సన్యసించి పారిపోవటానికి కాదు, యుద్ధం చేయటానికి. సన్యాసం పుచ్చుకునేటటువంటి సన్యాసులు భారతీయులు కారు. భారతీయులు ఎప్పుడు సన్యాసం పుచ్చుకోలేదు. భారతీయ సన్యాసులు ఎవరు? జగద్గురువులు. శంకరాచార్య వారు ఎవరు? శంకరాచార్య పీఠం ఎక్కిన వాడు ఎవడు? సందర్శించి ప్రపంచాన్ని వదిలేసి పారిపోయినవాడా, లేకపోతే జగద్గురువా? పేరు మాత్రం ఏం చెప్తాం వాళ్ళకి? జగద్గురువు అని. ఆచరణ ఏంటుంది? దేవుడికి తెలియాలి వాడు, దేనికి గురువు వాడు. ఇది ఎందుకు వచ్చింది ఈ ప్రమాదం? ఏది ఎవరిని అడగకూడదో అది అడగటం మొదలెట్టాం. మొదలెట్టడమే కాకుండా అది చాలా సహజం అయిపోయింది. ఫిబ్రవరిలో చాలా మంది పేరెంట్స్ నా దగ్గరికి వస్తారు కాలేజీలో. ఊహించగలరా ఎందుకు వస్తారు వాళ్ళు? ఎందుకు వస్తారు? ప్రాక్టికల్స్ లో మార్కులు వేయాలట. నాకే అభ్యంతరం లేదు, పూర్తి మార్కులు వేసేస్తాను. అసలు మైక్లోనే చెప్తున్నాగా నేను, నా చేతిలో వాడికి 50కి 48 కంటే తక్కువ పడ్డాయంటే వాడు దురదృష్టవంతుడు. ఎందుకంటే నేను చాలా తక్కువ వేసే మార్కులు 48, 50కి 96%. ఓపెన్ గానే చెప్తున్నాగా. అయినా 2 మార్కులు కూడా కావాలట వాళ్ళ పిల్లలకి, 48 సరిపోదు. ఆ వచ్చేదేదో కాలేజీ తెరవగానే ఎందుకు రారు? పరివ్రాజకులుగా కూడా మీరు అలా ప్రవర్తించకండి. నేను కోరుకునేది అది, ఉదాహరణ ఇచ్చింది అందుకు. నేను వాళ్ళు రైట్ చేస్తున్నారా తప్పు చేస్తున్నారా నాకు అనవసరం. ప్రపంచం ఎలా వెళ్తే అలా వెళ్తుండే, దాని గురించి నేను పట్టించుకోను. కానీ ఇక్కడ నేను చాలా సీరియస్. ఇక్కడ ఇది తప్ప ఇంకో దిశానిర్దేశం నేను ఇవ్వను. నాకు కావలసినది ఇటువంటి వ్యక్తులు దిశే ఢూండితే స్వయం భగవాన్, భగవంతుడే ఎవరినోతే వెతుక్కుంటూ వస్తాడు. ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు? ఆ దమ్ముందా? మీ ఇష్టం, మీకు ఆ దమ్ముందో లేదో నాకనవసరం. కానీ ఆ దమ్ముంటే తప్ప మీరు నుంచోలేరు ఈ పరివ్రాజకులుగా. కానీ ప్రహ్లాదుడు ప్రహ్లాదుడుగా మారి స్వయముగా నృసింహావతారం ఆయన ఎత్తన్నక ముందు నుంచి కూడా ఆయన రక్షిస్తూనే ఉన్నాడుగా. రక్షించటం లేదా, అవతారమూర్తిగా వచ్చేసి నరసింహస్వామిగా వచ్చిన తర్వాతే ప్రహ్లాదుడు రక్షింపబడ్డాడా? ముందు నుంచి రక్షింపబడుతున్నాడా? ముందు నుంచి రక్షింపబడుతూ ఉంటాం, ఆ గ్యారంటీ ఉంది. కానీ ఆ దారిలో వెళ్లే వాళ్ళకి, నేను ఈ దారిలో వెళ్తాను నువ్వు నన్ను రక్షించు, కుదరదు. అది జరగని పని, అది ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు జరగలేదు. మనము నీతి తప్పవచ్చు, మన నియమాలు తప్పవచ్చు, కానీ భగవంతుడు నియమాలు తప్పడు. తప్పితే నువ్వు స్తోత్రం పాడేశావు కనుక, కీర్తనలు చేశావు కనుక, సప్తఋషి ఆశ్రమంలో చెప్పబడినటువంటి విశిష్టమైనటువంటి ప్రదక్షిణలు చేశావు కనుక, నువ్వు ఏ పని చేసినా చెల్లుతుంది అంటే చెల్లదు. కానీ ఇవంతా చేస్తే అర్థం ఏంటి? నువ్వు కరెక్ట్ మార్గంలోనే వెళ్తావు అని అర్థం. అర్థమవుతోంది కదా? మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆశ్రమాలను బయట ఉన్నటువంటి వాటి కంటే నీచ స్థితికి తీసుకురాకండి. ఆశ్రమాలు నా స్థితిలో ఉంచండి. విద్యాలయాలు నాశనం అయిపోయాయి, నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు. విద్యాలయాలలో విద్య ఎవరికి లేదు. విద్య నేర్చుకుంటున్నటువంటి డాక్టర్ని డైరెక్ట్ గా బయటకు వచ్చి నువ్వు గబుకు నువ్వు ఆపరేషన్ చేయండి, చేయలేడు. ప్రాక్టీస్ కావాలి వాడికి కదా. ఇంజనీరు పుస్తకాలు మాత్రమే చదివి ఇంజనీర్ అవ్వలేడు, ప్రాక్టికల్స్ కావాలి. సైంటిస్ట్ థియరీ మాత్రమే చదివి సైంటిస్ట్ కాలేడు, వాడికి ప్రాక్టికల్స్ కావాలి. మరి ఆధ్యాత్మికతలో మీరు చేస్తున్నటువంటి ప్రాక్టికల్స్ ఏంటి? అహం బ్రహ్మాస్మి అని థియరీ చెప్పటమేనా? నేర్చుకోండి. అంటే ఇంతవరకు మీరు చేస్తున్నది తప్ప తప్పని అంటలే, అదంతా అవసరమే. కానీ సమస్త మానవ జాతికి దారి చూపించి గురుస్థానము అలంకరించవలసినటువంటి భారతీయులు ఇలా జీవించకూడదు. ఎలా జీవించాలి? ఓ హనుమంతుడు వలె జీవించాలి, ఓ అర్జునుడులాగా జీవించాలి. ఆ లెవెల్లో జీవించాలి మనం. అక్కడ వయస్సుతో సంబంధం లేదు. చిన్నవాడైనా కావచ్చు, ప్రహ్లాదుడు ధ్రువుడు వీళ్ళ వయసు ఎంత? మరి భీష్ముడు వయసు ఎంత? భీష్ముడిదే. అంచేత మేము ముసలాళ్ళం అయిపోయామని చిన్నపిల్లలం కాదు, ఇంకేముంది మాకు. ఇవంతా కూడా సిగరెట్ మంటల్లాగే. ఉదాహరణ అర్థమైందా? ఈ వంక పెట్టి మీరు మానేయదలుచుకుంటే నేను మీతో డైరెక్ట్ గా ఏం చెప్పేదంటే, మాకు ఇష్టం లేదు కనుక మానేస్తున్నాము అని మీరు అంటే నేను చాలా ఆనందిస్తా. అది వేరే విషయం. ఇష్టం లేకపోతే ఎవడూ బలవంతం చేయలేడు మిమ్మల్ని. కానీ నాకు ఇష్టం ఉంది కానీ ఇంట్లో కోడలు ఒప్పుకోవటం లేదు, ఇష్టం ఉంది కానీ ఇంట్లో తండ్రి ఒప్పుకోవటం లేదు, అదే ఇష్టం సినిమాలు చూడటంలే. ఇందాక ముత్తుకున్నాడు తండ్రి వచ్చేవాడు పొద్దున్న, స్కూల్కి వెళ్ళట్టా వాడు, ఇంట్లో కూర్చొని చదువుతానంటాడు, టీవీ చూస్తున్నట్ట. ఎవరున్నారు అప్పుడు నాతో పాటు? నేను డైరెక్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఇది అందరు పేరెంట్స్ బాధ ఇదే, ఏమండి మా అబ్బాయి స్కూల్కి వెళ్ళడు, చదువుకోడు, టీవీ చూస్తాడు, టీవీ తీసేయండి అన్నాను ఇంట్లోంచి. మరి నేను ఇంకా నన్ను అడగబాక, అర్థమైందా ఫూలిష్నెస్? నువ్వు టీవీ చూస్తో నీ కొడుకు టీవీ చూడకూడదు అనే హక్కు నీకు ఉన్నదా? పెద్దవాడు నువ్వే కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు మనస్సుని, ఓ చిన్నవాడిని నువ్వు కంట్రోల్ చేసుకోమంటావు. నువ్వు తిట్టావు, నేను తీసి పారే అన్నాను. కనెక్షన్ తీసావండి, వాడు పక్క ఇంటి నుంచి కనెక్షన్ పెట్టుకు చూస్తున్నాడు, ఏం చేయాలి? జవాబేంటి? ప్యాక్ చేసే టీవీని. అంటే అర్థం ఏంటి? టీవీ వీళ్ళు చూడాలి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, అలాంటి పరిస్థితి ఇక్కడ ఉన్నదా? మార్చుకోండి. అందుకు నేను చెప్తున్నా, తప్పు అంటేనే నేను, అలాగే అందరూ ఉన్నారు, అదే దారి, అదే అలాగే ఉంది ప్రపంచం అంతా. ప్రపంచంలోంచి బయట వాళ్ళం మనమేం కాదు కదా, కానీ మనలో ఉన్నటువంటి తప్పులు మనకి అర్థం అవుతే ఎలుగెత్తి సంపూర్ణ సృష్టిలో, ఒక భారతదేశమే కాదు సంపూర్ణ పృథ్వీ గ్రహం మీద 15వ శతాబ్దము నుంచి అనేక మంది మహనీయులు ఇది చెప్పుకుంటూ వచ్చారు. 2000 సంవత్సరము తర్వాత మానవ జాతి అంతరించిపోతుంది. ఇప్పుడు చెప్పిన మాటలు కావేవే. నాస్ట్రడామస్ అని అతనికి ఇండియా ఉందని తెలియదు. ఆ కాలంలో ఇవంతా ఎక్కడున్నాయి? కమ్యూనికేషన్స్, ఉత్తర ప్రత్యుత్తరాలు, భాషలు తెలియటాలు అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు మానవ జాతి అంతరించిపోతుంది అని. అంటే చాలా మంది నన్ను అడుగుతారు, మాస్టర్ మనం 2000 సంవత్సరం వచ్చింది కదా, మరి మానవ జాతి ఉంది కదా అని. నిజంగా మానవ జాతి ఉందని అనిపిస్తోందా మీకు? ఆలోచించండి ఒకసారి. మానవత్వము ఉన్నటువంటి ఒక వ్యక్తిని రోడ్డు మీద నడుస్తూ ఉంటే చూపించండి, ట్యాప్ కారుతూ ఉంటుంది, ట్యాప్ కట్టాడు చెప్పాలి ఆవిడ? అర్థమైందా నేను చెప్తాను ఉదాహరణ? మానవ జాతి నశించిపోయలేదు అని అనిపిస్తే నాకు ఆశ్చర్యం. ఇంకా అసలు మానవ జాతి ఎక్కడుంది? ఉందా? మానవత్వం ఉందా ఎక్కడైనా? పేపర్ తీసుకెళ్తే మీకు తెలిసిపోతుంది మానవత్వం ఎక్కడెక్కడ ఉందో. ఎక్కడా లేదు. 50,000 రూపాయలు పర్సు పోతే పోలీసులు తీసుకొచ్చి ఇస్తే అది న్యూస్ అయింది, పేపర్లో వేశారు. కుక్క మనిషిని కరిస్తే పేపర్లో వేయరు, మనిషి కుక్కని కరిస్తే ఖచ్చితంగా పేపర్లో వేస్తారు. పోలీసులు పోయిన డబ్బుని పోలీస్ స్టేషన్లో జాగ్రత్తగా అందించారు అనేది న్యూస్ ఐటమ్ ఎందుకయింది? అర్థమైందా నేను చెప్పిన ఉదాహరణ మానవత్వం గురించి? అలాంటి సమాజంలో జీవిస్తే ఇంకా మనిషి బతికున్నాడు అనేటటువంటి స్థాయిలో ఉన్నాం మనం. అది మన మానవ చరిత్రకి ఇచ్చేటటువంటి అతి హీనమైనటువంటి దృష్టికోణం. మనకే అసలు మానవత్వం మీద నమ్మకం లేదు. మనకే ఏ మనిషికి నమ్మకం ఉంది? కానీ ముందు మనిషి మామూలుగా బతకడం నేర్చుకుంటే అతి మానవుడుగా మారుతాడు. ముందు అసలు మనిషి మామూలుగానే బతకడం లేదు. వాడు మామూలుగా వాడు చేసే పనులు ప్రాణాపాయ సమయంలో ఆవిడైనా చచ్చిపోతూ ఉంటే వాడిని రక్షిస్తే వాళ్ళకి బిరుదులు ఇస్తున్నారు ఢిల్లీలో కదా, టీవీలో అట్లా చూపిస్తాడు. నాకు నవ్వు వస్తుంది చూస్తే. అసలు ప్రాణాపాయ సమయంలో రక్షించడం అన్నది కనీస మానవ ధర్మం అది కదా. అది పొగడ్తబడవలసినటువంటి పరిస్థితి ఏ సమాజంలో వస్తుంది? ఖచ్చితంగా మానవ సమాజంలో రాదు. మానవుల కంటే నికృష్టమైనటువంటి సమాజమే ఉంటే మానవీయ లక్షణాలు అప్పుడు చాలా గౌరవించబడతాయి కదా. అర్థమవుతోంది నేను చెప్తోంది? అంచేత మనం అహింస, సత్యము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, అస్తేయము, ఇది మనిషి యొక్క అతి సహజ లక్షణం అవ్వాలి. ఇది ఇంకోటి వస్తువు నేను ముట్టుకోను, పెర్మిషన్ అడిగి తీసుకున్నాను. అసలు నువ్వు అడగకూడదు. పెర్మిషన్ అడిగి తీసుకోవటం ఏంటి? ముందు 5 రకాలైనటువంటి యమములున్నాయి, 5 రకాలైనటువంటి నియమాలున్నాయి. ఇది మనిషిగా జీవించటానికి కావలసినటువంటి ఆధారాలు. మిగతా అంతా జంతు స్థాయి జీవితమే. ఈ 10 మీరు మార్కు తీసుకో. 5 యమాలున్నాయి, 5 నియమాలున్నాయి. 1 అహింస. ఎన్ని మార్కులు వేసుకుంటాం మనం? అహింస అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? అసలు ఎవరిని బాధ పెట్టకూడదు నువ్వు. అసలు మనం నోరు విప్పుతేనే బాధ పెట్టడానికి విప్పుతాం. మిగతా విషయాలు తర్వాత చూద్దాం. అన్ని రకాల బాధలే. సత్యము ప్రశ్నే లేదు కదా. అసలు ఓ సినిమా చూశాను మొన్న, ఎప్పుడో టీవీలో. నేను వాడు ఎవరు అంటే కాబోయే భార్య హీరోయిన్ కండిషన్ పెడుతున్నావు 4 రోజుల పాటు నువ్వు నీ మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి సత్యం. వాడు ఎన్ని అవస్థలు పడ్డాడో వాడు, నువ్వు చెప్పలేవు. అలాంటి సమాజంలో ఉన్నా మనం, సత్యము చెప్పగలిగేటటువంటి సమాజంలో లేవు నువ్వు. మన సమాజం గురించి అడిగి మానవజాతి ఎక్కడుందో చెప్పండి నాకు, తర్వాత నేను ఆలోచిస్తాను అసలు మానవజాతి ఉందో లేదో. అపరిగ్రహము, నీటి కాంతి వస్తే నువ్వు ముట్టుకోకూడదు. నీటి కాంతి నువ్వు ముట్టుకుంటేనే నువ్వు గొప్పవాడివి ఈ కాలంలో. తెలియనివాడివి కూడా పక్క వాడిది నువ్వు ఎంత లాగేసుకోగలిగితే నువ్వు అంత తెలియనివాడివి. ప్రతి ఇంట్లో ఇదే పోరు, వాళ్ళని చూడండి వాళ్ళు ఎంత సంపాదించుకుంటున్నారు, మనం ఏం సంపాదించుకోలేకపోతున్నాం. అంచేత మీరు మనము సంపాదించుకోలేని వాళ్ళందరూ ఎవరు? చేతకాని దద్దమ్మలు. అపరిగ్రహం అనే ప్రసక్తి లేదు కదా. అస్థేయము, దొంగతనం చేయకుండా ఉండటం. మేమందరం దొంగతనం చేయం సార్. నిజమా? మీరు ఎప్పుడూ దొంగతనం చేయలేదా? చిన్నప్పుడు సంగతి వద్దలేండి, అందరూ చేసే ఉంటారు. చేయలేదంటే నేను నమ్మను. ఇంకంటే నేను చేశాను దొంగతనాలు, నాన్నగారి జేబు నుంచి రూపాయలు తీసేయటాలు అవంతా. అంటే అది వదిలేయండి. అవి మీరు చేయలేదంటే మీరు నిజంగా గొప్పవాళ్లే. ఆ దొంగతనాల గురించి కాకుండా, దొంగతనం అంటే అర్థం ఏంటి? అవసరమైన కంటే ఎక్కువ నీ దగ్గర ఉంటే అది దొంగతనం. దొంగతనం యొక్క లక్ష్యం అది, నీకు అవసరం లేదు కానీ నువ్వు తీసుకుపోతున్నావు. అది నియమావళిగా మీరు పెట్టుకున్నారనుకోండి, ఇంకో నియమం చెప్పాడు శ్రీకృష్ణుడు. అసలు ఆ నియమం చెప్తే అసలు మనం భోజనం చేయలేము. మూడో అధ్యాయంలో స్థేన ఏవ సహా, వాడు దొంగ అన్నాడు. ఎవరిని దొంగ అన్నాడు? ఏ పచంతి ఆత్మ కారణాత్, వాళ్ళు తిండి తినటానికి ఎవడైతే అన్నం వండుకుంటాడో వాడు దొంగ అన్నాడు. ఇది కేటగరైజ్ చేసామనుకోండి, అప్పుడు హోటల్ వాడు తప్ప అందరూ దొంగలే. ఎందుకంటే హోటల్ వాడు వాడు తినటానికి వండుకోడు, ఇంకోటి బతికోవడానికి వండు, కానీ డబ్బు రూపంలో లాగుతాడు వేరే విషయం. అది హోటల్ కరెక్ట్ అనుకోకండి. అంటే అర్థమవుతుంది ఇప్పుడు దొంగతనం అంటే ఏంటో. అందరూ దొంగలమే. ఇంచేత అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాత్ అన్న సంభవ శ్లోకం ఉంది కదా యజ్ఞశాలలో. ఆ సైకిల్లో ఉన్నప్పుడు మీరు భోజనం చేస్తేనే మీరు తిన్నటువంటి తిండి మీది, మీకు హక్కు ఉంది ఆ తిండి తినటానికి. లేకపోతే మనం అందరం కూడా దొంగలమే. అహింస, సత్యము, అస్థేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ గాడ్లీ. భౌతికమైన బ్రహ్మచర్యం గురించి మాట్లాడొద్దు మనం. అసలు బ్రహ్మచర్యం గురించి ఏం చెప్తాడు? పానీయముల ద్రావుచున్, గుడుచుచున్, భాషించుచున్, హాస లీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీ నారాయణ పాద పద్మ యుగళి చింతామృతాస్వాద సంధానుడై మరిచెన్ సురారిసుతుడే తద్విశ్వమునన్న స్థితి బ్రహ్మచర్యము. నువ్వేం చేసినా నువ్వు చరించేది బ్రహ్మలోనే. ఇది యోగి లక్షణాలు కావు. చాలా జాగ్రత్తగా మన యోగశాస్త్రాన్ని చదవండి. పతంజలి యోగశాస్త్రాలు చెప్తూ ధారణ ధ్యాన సమాధి అనేటటువంటి అంతర్యాత్రకి కావలసినటువంటి బాహ్య జీవితంలో ఉండవలసినటువంటి నియమావళి ఇది. ఈ లక్షణాలు సత్యసంధత అంటే ఏంటో తెలుసా? సత్యము నువ్వు పాటించావు అనే దానికి ప్రూఫ్ రావాలి. ప్రూఫ్ ఏంటంటే నువ్వు అన్నది జరుగుతుంది. పూర్వకాలంలో ఆ స్థాయిలో చిన్నపిల్లలు కూడా ఉండేవాళ్ళు. తండ్రి మెడలో చనిపోయినటువంటి పావును ఎవడో వేశాడురా అన్నాడు. ముని బాలకుడు వాడు ఆడుకుంటున్నాడు. మీరు అతని స్థితి చూడండి. వాడు చిన్నవాడే, వాడు ఆడుకుంటున్నాడు బయట పిల్లలతో. ఎవడో వచ్చి చెప్పాడు, శమికుడు కొడుకు గురించి చెప్తున్నాను నేను, ఎవడో నీ తండ్రి పళ్ళు చచ్చిపోయిన పాము వేశాడు అంటే ఏమన్నాడు? ఫినిష్. ఇంకెవడో ఏం చేయలేకపోయాడు. సత్యసంధత అంటే మీ వాక్కి ఆ శక్తి రావాలి. ఎవడో ఏం చేయలేకపోయాడు. సత్యసంధత అంటే మీ వాక్కి ఆ శక్తి రావాలి. గురువు గారు చాలా సార్లు నాతో చెప్పేవాళ్ళు. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు ఆయన అంతెందుకు బాధపడుతున్నాడు. కోట్లాను కోట్ల గాయత్రి మంత్ర జపాన్ని చేసి ఆకాశంలో అలా పెట్టాను రామకృష్ణ, నేను ఒక్కడు దాన్ని ఉపయోగించేవాడు నాకు కనిపించటము లేదు. ఒక్కడు. సత్సాయి అదే అన్నాడు, వెంకయ్య స్వామి అదే అన్నాడు, ప్రతి గురువు అదే అన్నాడు. చివరికి ఒక్కడు వాళ్ల తపశ్శక్తిని ఉపయోగించేవాడు వాళ్ళకి కనిపించలేట. అదేంటి మరి మీరు ఇంతమందికి ఆశీర్వాదాలు ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి ఇన్ని పనులు అయిపోతున్నాయి, మరి మీ శక్తి ఎంతో క్షీణించిపోతూ ఉండాలి కదా గురువు గారు అన్నాను. నవ్వారు ఆయన. శక్తి క్షీణించటం ఏంటి? నేనేదంటే అది జరుగుతుంది. అందులో శక్తి పోవడానికి ఏముంది? నేను మాట్లాడటానికి ఎంత శక్తి ఖర్చు పెడుతున్నానో అంతే శక్తి ఉంది, తపశక్తి అక్కర్లేదే అన్నాడు ఆయన. ఋషుల యొక్క ఆశీర్వాదాలకి తపశక్తి ఖర్చు అవదు. సత్యవాక్ సంధత ఉన్నవాడు ఏదంటే అది జరుగుతుంది. సతీ సుమతి దత్తాత్రేయుని తల్లి ఎవరు? అనసూయ అంటే ఆ స్థితి. సూర్యుడు ఆగిపోమంటే ఆగిపోతాడు, ప్రకృతి ఆగిపోతుంది. దాని తపశక్తినే ఒక్కలే అబద్ధం చెప్పకుండా ఉంటే చాలు, నోరు విప్పితేనే అబద్ధాలే. మానవ జాతి అంతరించిపోయినది అని చెప్పటానికి చెప్తున్నాను. ఇది మానవులు లేరు, ఈ లక్షణాలు ఉన్నాడు ఎవడైనా ఉన్నాడా? ఇవంతా జంతు లక్షణాలు. జంతువులకు కూడా అసలు ఇవి ఉండవేమో అబద్ధాలు చెప్పడం అవి. నువ్వు ఇవేంటి బాహ్య జగత్తులో ఇతరులతో మీరు పాటించవలసినటువంటి నియమాలు. దీనికి మీరు మార్కులు వేసుకుంటూ ఉండండి. పరివ్రాజకులు వేసుకోవాలి మార్కులు. అహింస మీరు డైరీ పెట్టుకుని అహింస మూడు పూట్ల సంధ్యావందనం చేసినప్పుడు మీరు టిక్ పెట్టుకోవాలి. ఎంతమందిని బాధించారు మీరు? చిన్నకుర్రాన్ని చదువుకోరా అని చెప్పడం కూడా బాధ పెట్టడమే. సర్వశక్తి సంపన్నుడైనటువంటి లోపలున్నటువంటి ఈశ్వరుడే వాడికి చెప్పటం లేదు చదువుకోమని. నువ్వు వీడికి చెప్పటానికి రెండు పూట్ల తిండి పెడుతున్నావు, అది నువ్వు సంపాదించి పెట్టిన తిండా ఏంటి? అది ప్రకృతి ఇచ్చినటువంటి తిండి. అకాలం వచ్చింది, వరదలు వచ్చాయి, తిండి పెట్టి చూద్దాం మీ పిల్లలకి. నువ్వు పెట్టగలవా తిండి? తిండి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి నుంచి వస్తుంది. అర్థమైందా చెప్పిన ఉదాహరణ? అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా. మేము పిల్లల్ని బాగు చేస్తున్నాం సార్, అందుకు కొడుతున్నాం వాళ్ళని, అందుకేం కొట్టడం లే. నీ మొగుడు నిన్నేదో అన్నాడనో, నీ అత్త నిన్నేదో అందానో వాళ్ళు ఊతుకుతున్నావు నువ్వు. లేకపోతే మా ప్రిన్సిపాల్ ఏదో అన్నాడని నేను మా స్టూడెంట్స్ ఊతుకుతాను. ఏదైనా ఒకటే అర్థం. నువ్వు ఎందుకు వాళ్ళ మీద కోపం చూపిస్తున్నావు, హింసిస్తున్నావు అంటే వాళ్ళని బాగు చేయటానికి మాత్రము ఖచ్చితముగా కాదు. మీరు చాలా జాగ్రత్తగా ఈసారి మీ పిల్లల్ని కోంపడినప్పుడు, నేను ఇది ఇంత ఘంటాపదంగా చెప్తున్నాను కదా, అది కరెక్ట్ అవునో కాదో చూసుకోండి. ఇంచేత ఎలా బాగు చేయాలో మీకు తెలియదు. మీకు తెలియదు అసలు ఏం చేస్తే వాడు బాగుపడతాడు తెలుసా మీకు? ప్రహ్లాదుడు ఏం చెప్తాడు? తండ్రి హరి జేరుమానుడు ఎవడంటున్నాడు ఈ కాలంలో? అది వాళ్ళు ఆశ్రమాలకు వెళ్తారంటే భయపడతారు కూడా. కానీ ఈనాడు ఆశ్రమంలో అలాగే ఏడిచాను, నేనేం కాదంటలే. ఆ భయానికి కారణం ఉంది. సవ్యమైనటువంటి మార్గంలో పెట్టగలిగేటటువంటి ఆశ్రమాలు ఉంటే ముందు అక్కడికే పంపిస్తాం మనం. చేత ఆశ్రమాలు కరెక్టే అనేవి అని చేత ఆశ్రమాలను నేనేదో పొగుడుతున్నాను అనుకోకండి. కానీ ఇది మీరు అర్థం చేసుకోండి. మీరు మనసులో ఇది మార్చుకోగలిగితే, మీరు నిజంగా తల్లిదండ్రులవుతే, ముఖ్యంగా భారతీయులవుతే, ఈ విషయం మనం పిల్లలకి చెప్పగలిగే దమ్ము ఉన్నదా? బాబు పర్వాలేదు నీ జీవితానికి, కానీ నువ్వు యోగివికా అని ఎవడైనా చెప్తాడా? అసలు నా దగ్గరికి వచ్చి అది కూడా అడిగాడు, పోనీ మాస్టర్ మా పిల్లవాడిని మీరు యోగి చేయండి అని ఎవడో అడిగాడు. ఇంజనీర్ అవ్వాలి అవుతాడు ఎందుకు అవడు? ఈ కాలంలో పుట్టిన పిల్లలందరూ అదృష్టవంతులే, మీరేమీ కంగారు పడక్కర్లే. అందరూ ఒక్క దురదృష్టవంతుడు లేడు ఈ కాల పిల్లవాళ్లలో. అందరూ సుఖంగా జీవిస్తారు, అందరూ హాయిగా జీవిస్తారు. వాళ్లు పుట్టవలసిన ఏదల్లో పుట్టారు వాళ్ళు. మీరు వాళ్ళని పాడు చేయకుండా ఉంటే చాలు. లోక్ సాంగ్ రంప అని ఓ అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నాడు, మొన్ననే 80s లో చనిపోయాడు. ఎప్పుడైనా అడగండి మీరు ఈ వ్యక్తుల గురించి, లోక్ సాంగ్ రంప గురించి చెప్తాను నేను. ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఆ మాత్రం తెలివితేటలు ఉన్నాయి, అది చాలా గొప్ప అంటాడు. భావం అర్థమైందో లేదో మీకు. మేలాంటే ఈ పిచ్చి చదువులు చెప్పిస్తున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు తెలివైన పిల్లలు పుడుతున్నారు, చాలా ఆశ్చర్యం అంటాడు స్కూల్స్ లో. అంటే మన ఎడ్యుకేషన్ విధానం ఎలా ఉంది అంటే ఉన్న తెలివే నాశనం చేయడానికి అనువుగా ఉన్నటువంటి విద్య నేర్పిస్తూ ఆ విద్య కావాలి మర్రో అని ఏడుస్తాం. కానీ మీరు నిశ్చింతగా ఉండండి, మీ పిల్లల భవిష్యత్తుకి ఏమీ ప్రమాదము లేదు. మీరు వాళ్ళని గైడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించకండి, వాళ్ల కర్మానుసారం వాళ్ళని చదువుకోనివ్వండి. నిజంగా వీరు వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. అమర్నాథ్ కుండు చాలాసార్లు చెప్తూ ఉంటాయి ఉదాహరణ నేను, ఎందుకంటే నా జీవితంలో జరిగిన సంగతి అనేది. నేను ఇంటర్మీడియట్ క్లాస్మేట్, నాకు నేను పాస్ అయ్యాను, ఫెయిల్ అయ్యాడు. నేనేదో పెద్ద మార్కులతో ఏం పాస్ కాలేదు, కానీ పాస్ అయ్యానంతే. వాడు ఫెయిల్ అయ్యాడు, బీఎస్సీ ఫస్ట్ ఇయర్కి వచ్చాను, వాడు పాస్ అయ్యాడు. బీఎస్సీ సెకండ్ ఇయర్కి వచ్చాను, వాడు బీఎస్సీ ఫస్ట్ ఇయర్లోకి వచ్చాడు. నేను బీఎస్సీ థర్డ్ ఇయర్లోకి వచ్చాను, వాడు బీఎస్సీ ఫస్ట్ ఇయర్లోనే ఉన్నాడు. అది సిచ్యువేషన్. రోజు నా దగ్గర గొడవ, గంగానదిలో మేము పడవ వేసుకు వెళ్తూ ఉండే, ఇదే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం విషయం. రామకృష్ణ నాకు సైన్స్ ఇష్టం. వాడి తండ్రి కాశీలో చాలా పెద్ద డాక్టర్, చాలా పేరు ఉన్నారు. అది ఇప్పటికీ పేరు ఉంటుంది, కుండు భవన్ అని. కాశీ చాలా పెద్ద సిద్ధక్షేత్రం అయినా అక్కడ మహామేధావులు ఉన్నారు. ఆయన చాలా గొప్ప డాక్టర్, ఆయన హస్తవలసి గొప్పదే, జ్ఞానము గొప్పదే. ఆయన కోరిక ఏంటి, వాళ్ళ కొడుకు వాడికి అవ్వాలని. సరే, వాడ అదృష్టం బాగుండో బా అదృష్టం బాగుండో, బెంగాల్ నుంచి, కుండు అనేది బెంగాలీ వాళ్ళ ఇంటి పేరు, అది కలకట్టా నుంచి వాళ్ళ తాతగారు వచ్చారు కొడుకుని చూసి వెళ్దామని. రామకృష్ణ, మా తాతగారు వచ్చారు, మరి ఇప్పుడైనా నువ్వు ఏదైనా చేయగలిగితే చేయి, మా నాన్న నన్ను ఏడిపించేస్తున్నాడు. మీకు తెలియదు మీ పిల్లలు అలా మీ గురించి ఎన్నిసార్లు చెప్తారో ఇతరుల దగ్గర ఏడిపించేస్తున్నారని. సరే వెళ్ళాం, నేను నా స్నేహితుడు ఇంకో అతను ఉన్నాడు లాల్ అని, అతన్ని తీసుకుని వెళ్ళాం వాళ్ళ తాత దగ్గరికి. వీడికి చదవాలని లెట్ట, డాక్టర్ అవ్వాలని లెట్ట అని. పోతే ఏం చేద్దామని ఉందిట వీడికి అన్నాడు. ప్రశ్న అదే, నీకు డాక్టర్ అవ్వాలని లేదు, ఓకే, మరి ఏం అవ్వాలని ఉంది నీకు? ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది అన్నాడు. నిజంగా ఆర్టిస్ట్ అవుతావా అన్నాడు వాళ్ళ తాత. అవుతానన్నాడు. అప్పటికప్పుడు పిలిపించాడు వాళ్ళ నాన్నని, డాక్టర్ కుండు గారిని పిలిచి ఇమ్మీడియట్ గా వెళ్ళి బెనారస్ హిందూ యూనివర్సిటీ ఆర్ట్ దాంట్లో ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేర్పించన్నాడు. సరే, నేను బీఎస్సీ పాస్ అయ్యాను, ఎంఎస్సీ పాస్ అయ్యాను. అతను బీఎస్సీ ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ ఫైన్ ఆర్ట్స్కి వెళ్ళాడు. నేను ఎంఎస్సీ పాస్ అయ్యి ఉద్యోగాల కోసం తిరుగుతూ ఉంటే వాడికి రోజుకి 20,000 వచ్చేది ఫైన్ ఆర్ట్స్ లో. రోజుకి 20,000 సంపాదించేవాడు బొమ్మలు గీసి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్కి వాటికి కవర్ డిజైన్ కావాలని అతన్ని అడిగేవారు. వచ్చి ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. వాళ్ళ నాన్న కూడా తర్వాత అనేవాడు. నిజంగా అర్థమైన ఎందుకు ఉదాహరణ ఇచ్చాను, నేను బాగు చేశానైనా మీ ఉద్దేశం వాడి జీవితాన్ని? నేను బాగు చేయలే, వాడి తల్లిదండ్రులు పాడు చేయబోయే జీవితాన్ని ఆపాను. మీరు అదే చేస్తున్నారు మీ పిల్లలతో, ఖచ్చితంగా అదే చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. పరివ్రాజకులుగా మీరు అందరి పేరెంట్స్ కి చెప్పవలసినటువంటి విషయం ఇది. మీకు ఆ దమ్ము ఉండాలి చెప్పడానికి. మరి వాడు పాడైపోతే అది వాడికి భవిష్యత్తుకి మంచిదేమో, కర్మ అనకండి. చదువు రాకపోవటమే వాడికి మంచిదేమో. మీకేం తెలుసు వాడి భవిష్యత్తు తెలుసా? ఈ కాశీలోనే 1983 మెడిటేషన్ సెంటర్ పెట్టాను నేను చోట. ఆ మెడిటేషన్ సెంటర్కి ఒక అతను వచ్చాడు మామూలు పంచా లాల్చి కట్టుకుని. ఇలాగే అప్పుడు రంగుల గురించి చెప్తున్నాను నేను, ఈ రంగు ఉంటే ఇలా ఉంటుంది, ఈ రంగు ఉంటే ఇలా ఉంటుంది. చాలా శ్రద్ధగా విన్నాడు, 5-6 ప్రశ్నలు కూడా వేశాడు. 4 రోజులు పోయిన తర్వాత ఆ కాలంలో 80s జపాన్ లో చాలా కాస్ట్లీ కార్, ఇప్పుడు నాకు గుర్తులేదు, అదంతా రిమోట్ సిస్టమే. డ్రైవర్ దగ్గరే అన్ని ఉంటాయి, తలుపులు తెచ్చుకోవటం, కూర్చోవటం, ముందుకు రావటం, వెనక్కి వెళ్ళటం. ఆ కారు వచ్చి ఆగింది. మావారు రమ్మంటున్నాడండి, మరా మాలిక్ బులా రహే అన్నాడు. సరే మాలిక్ మనకేంటి అభ్యంతరం అనేది కదా వెళ్ళావు. చెప్పానే సాధారణంగా ఉన్నాడు, పంచాది కట్టుకుని. అతను ఈ గుంటూరులోనే ఉన్నాడు, పెద్ద ఫ్యాక్టరీ చూపించాడు. మాస్టర్ మీరు చెప్పిన రంగులన్నీ కరెక్ట్ గానే ఉన్నాయా అన్నాను. మీరు చెప్పాక ఈ రంగులు మార్పించాను. రంగులు మార్పించాక ఒక సంవత్సరంలో నాకు 50 లక్షల రూపాయల లాభం వచ్చిందన్నాడు. ఆచరణ చాలా ముఖ్యం, విని బాగుంది అనుకుంటే లాభం లేదు అని చెప్తున్నాను నేను. చాలా మంది రంగుల గురించి నా దగ్గర వింటారు. తర్వాత సరే కనుక్కున్నాను, అసలు ఇంతకీ ఎవరు మీరు, ఏంటి ఇదంతా ఏంటి అని. చివరి నాకు అర్థమైంది ఏంటంటే ఆయన 5వ క్లాస్ పాస్ అవ్వలేట. మా పిల్లవాడిని చదివిద్దాం అనుకుంటున్నాం మాస్టర్, నీకు బుద్ధి ఉందయ్యా అన్నాను. నువ్వు 5వ క్లాస్ చదవకుండా ఇంత సంపాదించుకున్నావు, వాడిని చదివించితే ఉద్యోగం రాలేదని అడుగు తినమంటావు, తర్వాత ఉద్యోగం దొరకలేదని వస్తావు నా దగ్గరికి. చదివించటం అంటే అడుగు తినమని నేర్పటమే అన్నది ఎప్పుడు అర్థమవుతుంది మనకి? చదివించటం అంటే అర్థం ఏంటి? అడుక్కు తినరా అని చెప్పటం అవునా కాదా? ఆలోచించండి, ఉద్యోగం కావాలని అడుక్కోవటమేగా. భిక్షాందేహి, కొంచెం జాగ్రత్తగా పరివ్రాజకులుగా మీరు ఆలోచించండి. మానవుడు అడుక్కోవటానికి పుట్టలేదు, ఉద్యోగం చేయటానికి పుట్టలేదు. ప్రకృతిలో వాడికి కావలసినవన్నీ ఉన్నాయి, సకల ఐశ్వర్యాలు వాడి చేతిలో ఉన్నాయి. సిద్ధి సాయి ఏం ఉద్యోగం చేశాడు? సాయంత్రం వేసేలకు 500 రూపాయలు 600 రూపాయలు పంచిపెట్టేవాడు. మీరు పంచిపెట్టండి 500 రూపాయలు చూస్తాను. ఇప్పుడు ఒక్కడు బిజినెస్ మ్యాన్ ని, ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయిన వాళ్ళ సంగతి నేను మాట్లాడతాను, ఓ బిజినెస్ మ్యాన్ ని నుంచుని రోజుకి 500 రూపాయలు పంచిపెట్టమనండి ఈ కాలంలో. కానీ షిర్ది 500 షిర్దిసాయి 500 రూపాయలు పంచిపెట్టినప్పుడు ఆయన ఎంత ఆదాయం అన్నమాట అది? అప్పుడు 500. మా తాతగారికి అప్పుడు జీతం 32 రూపాయలు నెలకి, సబ్ ఇన్స్పెక్టర్ గా సెంట్రల్ ఎక్సైజ్ లో. అంటే 500 రూపాయలు అంటే ఎంతమంది సబ్ ఇన్స్పెక్టర్ గారు? ఆ ఐశ్వర్యం అక్కర్లేదా మీకు? అక్కర్లేదనే మీ ఆచరణ చెప్తోంది. మీకు అక్కర్లేదు, మీ పిల్లలకి అక్కర్లేదు. వాళ్ళు ఎక్కడ ఐశ్వర్యవంతులు అయిపోతారో అని మీ భయం, ఎక్కడ అడుక్కు తినరో అని మీ భయం, అందుకు చదివిస్తారు మీరు. మరి ఇంతకీ నేను చదివించమన్నానా లేదా నాకు తెలియదు, మీకు ఏం అర్థం అవుతే అది చేయండి. ఇంచేత మీరు చేసేది మీకు ఏం కావాలో అదే చేస్తారు, నేను చెప్పాను చేయరుగా. కానీ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న చెప్తున్నాను తప్ప మీకు నచ్చే మాటలు మాత్రం నేను చెప్పబోవటం లేదు. పరివరాజకులుగా మీరు చెప్పవలసినటువంటి విషయాలు ఈ 5 ముందు మీ జీవితాల్లో ఉండాలి, పక్క వాళ్ల జీవితాలలో లేవు అనేటటువంటి దృష్టి మీకు ఉండకూడదు. వాడు అహింసగా ఉండాలి, వాడికి చెప్పి నువ్వు మాస్టర్ చెప్పినట్టు చేయటం లేదురా అంటాం కాదు, నువ్వు చేయి. అహింస, సత్యము, అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, ఇది బయట జీవితంలో ఉండవలసినటువంటి పరిస్థితులు. చాలా జాగ్రత్తగా వీటిని వినండి. ఎంచంటే పరివ్రాజకులుగా మీరు మొదటి నవరాత్రులు జరుపుకోబోతున్నారు. ప్రపంచంలో 5 నవరాత్రులు ఉంటాయని చెప్పాను కదా. పరివ్రాజకులుగా ఎప్పుడు మీరు నవరాత్రులు జరుపుకున్నట్టు నాకు తెలియదు, ఇప్పుడు జరుపుకోబోతున్నారు మీరు. దానికి బేసిస్, ఆధారం ఇది. యమము అంటాం వీటిని, యమించుట. దక్షిణ దిశలో, దక్షిణం వైపు డిసిప్లినరీ. ఏమేంటి ఉన్నాయి దక్షిణం వైపు? ఆ మంత్రాలు ఏంటి? దక్షిణ దిశకు నమస్కారం చేసేవి చెప్పండి గట్టిగా. శ్వేతాధిపతి అయిన నమః. వాహనం దక్షిణం, మరి చేతిలో అది ప్రజ్ఞాపుత్రుల చేతిలో ఉండాలని గురువు గారి కోరిక. మీకు గుర్తుందో లేదో బ్రహ్మదండం ఉంటే కర్రలు పట్టుకుంటే ఏమైపోదు. చేత ఫస్ట్ దక్షిణ దిశ. రేపు ప్రతిపత్తి నుంచి, పాడ్యమి నుంచి, శుక్లపక్ష పాడ్యమి ఈ అమావాస్య స్టార్ట్ అవుతుంది. సుందరకాండ పారాయణ స్టార్ట్ చేయండి. ఎందుకంటే దక్షిణాభిముఖే వెళ్లినటువంటి పరివ్రాజకుడికి ఉన్న లక్షణాలన్నీ అక్కడున్నాయి. హనుమంతుడు దక్షిణం వైపు వెళ్తాడు, ఉత్తరం నుంచి దక్షిణం వైపు. వీలైతే చెప్తాను ఈ పరివ్రాజక శిబిరంలో 4-5 క్లాసులు మీరు పెట్టుకోండి, రేపు సాయంత్రం వరకు ఉంటారు కదా జత దాన్ని. అంటే సుందరకాండ పారాయణ, సుందరకాండ పారాయణలో మొదట 5 నియమాలు ఇవి చాలా అవసరం పరివ్రాజకులుగా. ఇదంతా డెవలప్ అవ్వాల్సిన, మీరు ఒకరోజు 2 రోజుల్లో ఏం అవ్వరు, మీరు అనేక జన్మలు పట్టవచ్చు, తెలీదు ఎన్ని జన్మలు పడుతున్నా. మీకు ధైర్యం ఉండాలంటే, నేను ఇది అర్థమైంది నాకు, మానవ జన్మ ఎత్తినందుకు యోగిగా మారటమే ప్రథమ కర్తవ్యము చివరి కర్తవ్యము కూడా, మిగతావంతా కూడా ఎందుకంటే ఉదర పోషణార్థము, కడుపు నిండాలి కదా, తిండి తినాలి కదా, అందుకని మిగతా పనులు చేసుకుంటాను తప్ప మెయిన్ పని ఏంటి అంటే యోగి అవటం. తస్మాత్ యోగి భవార్జున, అర్జునుడికి కూడా శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి ఫైనల్ అడ్వైజ్ అదే యోగివి కా. ఆ యోగి అవటానికి కావలసినటువంటి పరివ్రాజకులను యోగి ఇన్ యాక్షన్ అనమాట. సర్వీస్ అంటే లవ్ ఇన్ యాక్షన్ అని చెప్పింది మదర్ తెరసా. సేవ చేయటం అంటే ఏంటి అంటే ప్రేమ యాక్షన్ లోకి వచ్చిందని. నేను ప్రేమిస్తున్నాను కానీ సేవ చేయను అంటే ప్రేమ కాదు అది. అంచేత యమ అర్థమయ్యాయి కదా, 5 ఉన్నాయి ఏంటవి, అహింస, సత్యము, అపరిగ్రహము, అస్తేయము, బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అంటే ఏంటి చెప్పాను కదా, పానీయంబులు త్రాగుచున్, గుడుచుచున్, భాషించుచున్, హాసలీల నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్. అంటే ఏమి చేస్తున్నా సరే ఆఖరికి నిద్రలో కలలు చూస్తున్నప్పుడు కూడా సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుడే మరిచెన్ సురారిసితుడే తద్విశ్వము. ఇది బ్రహ్మచర్యం అండి. ఇంకా నియమాలు 5 ఉన్నాయి. తపస్సు, తపస్సు చాలాసార్లు చెప్పాను నేను మీకు. సమయము, శివ అన్నాను కదా, ఎస్ఐ విఏ, సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, వాక్ సంయమనము, అర్ధ సంయమనము, శివ ప్రిన్సిపల్. తపస్సు అంటే ఇది. స్వాధ్యాయము, ఈ చదివినది మనం ఎంత ఆచరణలోకి పెడుతున్నామో మీరు మార్కులు వేసుకోవాలి, అంటే టిక్ పెట్టుకోవాలి మార్కులు వేసుకోవాలంటే. తపస్సు అంటే శివ ప్రిన్సిపల్. దాని తర్వాత స్వాధ్యాయము, శుచి, క్లీన్లీనెస్. ఎక్కడా కూడా పరివ్రాజకుడు ఉన్న ఇళ్లలో కానీ ఉన్న చోటు కానీ బూజు ధూళి కనిపించకూడదు. బూజు అసలు ఉండకూడదు. ఒకసారి నేను ఇలాగే ఎక్కడో చోట పరివ్రాజకుడు క్లాస్ చెప్తూ బూజు ఉండకూడదు, నాకు తక్షణం చేయటం అలవాటు కదా, అంటే పదండి బూజు దులుపుదాం. ఎక్కడ స్పైడర్ అంటే ఏంటి, సాలిడ్ ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపండి దాన్న, అహింస అన్నారు కదా అన్నాడు. సిగరెట్ మానేయాలని ఉంది కానీ అంటే సాలిడ్ని ఎందుకు చంపట్టి వీడు, అహింస ఉంది కనుక నిజమా. బూజు దులపటం ఇష్టం లేదు. చూసుకోండి మీ ఆలోచనల విధానం మానవుడు ఆలోచించినటువంటి ఆలోచన విధానం కాదు ఇది. ఎలాగే పోస్ట్పోన్, ఎలాగే మనం పని మానేయాలి, దానికి ఎన్ని కారణాలు చెప్తాడు. మా అటెండర్ ఒకతను ఉన్నాడు, కాలేజీ తెరవగానే ప్రతిసారి మేము అనుకుంటాం ఈసారి ఇన్స్టే రెగ్యులర్ గా ఉండాలని. మేము రెగ్యులర్ గా ఉన్నా పిల్లలు రెగ్యులర్ గా ఉండాలి, అది వేరే విషయం. రెగ్యులర్ గా ఉండాలి. మా అటెండర్ నేను పెడితే ఇవాళ ఏకాదశి అండి అంటాడు. 2వ రోజు మంచి రోజు కాదండి. 3వ రోజు వాడు సెలవు పెడతాడు. 4వ రోజు నేను సెలవు పెడతా, అస్మానం వాడి మీద ఎందుకు. 5వ రోజు మంచి రోజు కాదు. చివరికి ఇదంతా ఏమైంది అంటే పని అగ్గొట్టడం. శుచి, క్లీన్లీనెస్. మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, బాహ్యమైనటువంటి శుచి లేకుండా అంతర్గతమైనటువంటి శుచి ఖచ్చితముగా రాదు. మరి శ్మశానాలలో, పాడుపడిన భూత గృహాలలో సాధకులు ఎందుకు వెళ్తారు? వాళ్ల బాహ్యమైనటువంటి శుచి పరిపక్వతకి వస్తే ఏమవ్వాలి? సత్యవాక్ సందతి వస్తే ఏమవ్వాలి? వాడు అనుకున్నదే, వాడు నోట్లోంచి వచ్చిన మాట జరిగిపోవాలి. వాడు నిజంగా క్లీన్ గా ఉంటే ఏమవ్వాలి? వాడు ఉన్న పరిసరాలు ఆటోమేటిక్ గా క్లీన్ అవ్వాలి. అయిందా లేదా చూడటానికి వెళ్తారు అక్కడికి వాళ్ళు, టెస్ట్ చేసుకోవటానికి అందుకెళ్తారు అక్కడికి. ఇంకంటే అవి అన్క్లీన్ ప్రదేశాలు, శ్మశానాలు, ఈ పాడుపడిన ప్రదేశాల్లో అక్కడ ఉంటారే. ఈ శుచి ఎంత వచ్చింది, వాడు ఏమీ చెయ్యకపోయినా ఆ శుచి అనేది కనుక వాడిలో ఉంటే ఆటోమేటిక్ గా క్లీన్ అయిపోతుంది. అది టెస్ట్ చేసుకోవటానికి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తే ఏమవుతాం మనం, దేవుడికి తెలియాలి అక్కడ ఏముంటాయో, ఏ జర్యలు ఉంటాయో, ఏ పావులు ఉంటాయో, రెండో నిజం పరిగెట్టు వస్తాం మనం. వెళ్ళబాకండి, బయట ఉన్నటువంటి స్విచ్ ఇక్కడ కనిపిస్తూనే ఉందిగా, ఎంత స్విచ్గా ఉన్నామో, మళ్ళీ అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవటం ఎందుకు మనం? అంచేత శుచి అనేది మొజాయిక్ ఫ్లోరింగ్స్ లో, బంగారంలో, వాటిలో లేదు. శుచి అనేది నువ్వు ప్రయత్నపూర్వకంగా శుచిగా ఉండగలగటం అనేది. మీరు చాలాసార్లు చూస్తాను, నేను ఉదాహరణ కూడా మీకు చెప్తాను. నేను సినిమాల్లో సెట్టింగ్సే వేస్తాడు వాడు. ఒకవైపు వాల్మీకి ఆశ్రమం సెట్టింగ్ ఉంటుంది, ఇంకోళ్ళు రాముల వారి రాజభవనం ఉంటుంది. ఏది ఎక్కువ అందంగా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది ఆశ్రమం. రాముల వారి భవనం దేదీప్యమానంగా వెలిగిపోతానా, అంత అందంగా కనిపించదు. కారణం ఏంటంటే శుచి. మహాత్ములు అంత అందంగా కనిపించడానికి కారణం వాళ్ళ శుచే, క్లీన్లీనెస్. మనిషిలో ఏం అందం ఉండదు, కానీ వాళ్ళు అందంగా ఎందుకు అనిపిస్తారు అంటే ఆ శుచి వల్ల అనిపిస్తారు. శ్రీ సూక్తం మొత్తము, ఐశ్వర్యం మొత్తము కూడా ఈ శుచి మీద ఆధారపడింది. కథలు చదువుకుంటూ ఉంటాం మన భారతదేశంలో ఉన్న తమాషా అది. పొద్దున్నే అది ఏదో సినిమాలో కూడా చూపిస్తాడు వాడు, లక్ష్మీదేవి వస్తుందిట నీటిగా అలికి, శుచిగా ఉన్న చోట అయితే ఆవిడ వస్తుందట లోపలికి. ఇదంతా ఎందుకు చెప్పారు మన వాళ్ళు నీటిగా ఉంచమని? శుచి తర్వాత తపస్సు, స్వాధ్యాయము, శుచి తర్వాత సంతోషము. సంతోషం అనేది ఒక మానసిక స్థితి. అది ఇంకో బయట ఉన్నటువంటి ఒక వస్తువు వల్ల సంతోషము వస్తుంది అనేటటువంటి భ్రాంతి మీకు పోవాలి. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ కంటే మంచి ప్రదేశములో నువ్వు ఉండలేవు. పునర్మూషికోభవ కథ చదివారుగా, తెలుసా కదా మీకు. ఎలుక పిల్లి అయిపోవాలనుకుందిట. ఎందుకు పిల్లి అయిపోవాలనుకుంది? పిల్లవు గాని కుక్క, చివరికి మళ్ళా కథ అంతా తిరిగి ఎక్కడికి వస్తుంది? అది అదే అవుతుంది మనకు కూడా. ఏదేదో అనుకుంటాం, కానీ మీరు ఎక్కడున్నారో అక్కడ కంటే పెద్ద స్థలంలో మీరు ఉండగలిగితే, మీ మానసిక స్థితి దానికి అనుకూలంగా ఉంటే పరిస్థితులు మారిపోతాయి. నువ్వేమీ మార్చక్కర్లే. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది వేదాలు ఎంత ప్రామాణికమైనటువంటివో, మనకి వేదాలేగా ప్రమాణం, అంత ప్రామాణికమైనటువంటి మాట ఇది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో యు ఆర్ ది ఫిట్టెస్ట్ పర్సన్ టు స్టే దేర్. నీకు నూటికి 100 మార్కులు వచ్చాయి కనుక అక్కడ ఉన్నావు. 99.9 మార్కులు వచ్చినా అక్కడ ఉండవు, కింద దిగుతావు లేకపోతే పైకి ఎక్కుతావు. ఇది అర్థం అవుతే సంతోషం అంటే ఏంటో అర్థం అవుతుంది మీకు. ఇఫ్ ఇలా లేకుండా ఉంటే ఆ మాట పరివ్రాజకుల నోట్లోంచి రాకూడదు. నువ్వు ఎక్కడ ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎలా ఉన్నావో అదే కరెక్ట్. దీని తర్వాత లాస్ట్, అక్కడ బ్రహ్మచర్య ఎలా లాస్ట్ అయిందో ఇక్కడ లాస్ట్ది ఈశ్వర ప్రణిధానము. ఈశ్వర ప్రణిధానము అంటే సమర్పణ, సరెండర్. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. దీన్ని నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. పాటబెట్టు రోజు ప్రతి 3-3 గంటలకి మీరు మార్కులు వేసుకుంటూ ఉండాలి. ఎక్కడ ఫెయిల్ అయ్యారో, ఫెయిల్ అవుతే టిక్, ఆచరించలేకపోతే ఇంటూ. పర్సంటేజ్ వేసుకోకండి, నేను 99% చేశానండి వద్దు. మా స్నేహితుడు ఒకతను చెప్తాడు 99.9% వచ్చేస్తాను రామకృష్ణ అంటాడు. రాకపోతే 100% రాలేదుగా. అంచేత వస్తే 100% వస్తావు, రాకపోతే 100% రావు. ఈ 99.9% ఆచరణలో ఉండవు.